சௌந்தரியசார சர்வஸ்வம் மந்தஸ்மித மனோகரம் வந்தாறு ஜனமந்தாரம் வந்தே சைமகேஸ்வரம் துரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னி சைலஸ்திதாம் மஜ்ஜன்மாந்தர புண்ணியபாகவசத் பிராப்தம் சத்குரும் சச்சசாயீஸ்வரம் ஆலம்பேன விஹீனம் யோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குருரூபம் தத்பிரம்மஸ்புரதாம் பரம மாகேஸ்வரஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சச்சசாயி திவ்ய சரணாரவிந்தாலக்கு பிரணாம சஹசிரம் சமர்ப்பிஸ்து வேதவியாச புரோக்த பம்மர போத்தநாமாச்ச கிருத மகாபாகவதல்லோ பாகவத நவநீதங்க பாகவதான் மனம் ஸ்பிருஷிஸ்தூ உன்னாம். கத வேறு, அர்த்தம் வேறு, அந்தரார்த்தம் வேறு காவு. பாலலோ தாகின வெண்ணல, வெண்ணனி காஸ்தே வச்சே நெய்யில, ఈ మూడు కూడా భావం, రూపం, తత్వం, అర్థం కలిసి ఉంటాయి. సాధకుడైనటువంటి వాడు కథాగానంతో, కథాగమనంతో, కథాకథనంతో ద్వైతాద్వైత మార్గంలో ఆగిపోకుండా, అంటే దైవమా నువ్వు వేరు నేను వేరన్న భావన లేకుండా, నీవే నేను, నేనే నీవు, ఇంతకాలం ఎరగక జీవించాం, నిన్ను వేరుగా భావన చేశాం, నువ్వెక్కడో ఉన్నావు అనుకున్నాం, అంతా దేవుడి దయ అంటూ ఆకాశంలోకి చేయి చూపిస్తాం, ఆయన అక్కడ లేడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. కాబట్టి ఈ పూర్ణమైన అద్వైత స్థితిలోకి జీవుడు వెళ్ళాలి కనుక ఈ పూర్ణాద్వైత స్థితిలో మానవుడు పరమ ఆనందాన్ని అనుభవించాలి కనుక ఆ ఆనందమే మానవుడి సహజ స్వభావం కనుక ప్రాపంచికంగా ఎన్నెన్ని అననుకూలాలు ఏర్పడినా ఎన్నెన్ని ఇబ్బందులున్నా మనీషాయత్తమైనటువంటి చిత్తం జ్ఞానాధిక్యమైనటువంటి మనస్సు జ్ఞానస్థితిని కూడా దాటినటువంటి మనస్సు గనక ఉన్నట్లయితే అది ఆనందానికి దారితీస్తుందని ఆ ఆనంద పరమావధి భక్తి అని ఆ భక్తి యొక్క పారమ్యమే ప్రేమ అని ఆ ప్రేమ యొక్క నిరవధికమైనటువంటి అవధులు లేనటువంటి స్థితి దాని పేరు జ్ఞానమని ఆ జ్ఞానం యొక్క స్థితే ముక్తి అని ఆ ముక్తే మోహక్షయమని పరీక్షన్ మహారాజుకి శుకదేవుడు చెప్తున్నాడు. సామాన్యుడా శుకుడు, వేదసారాన్ని ఎదిగినవాడు, అవధూత స్థాయిలో ఉన్నవాడు, తన దేహం తన కోటి ఉన్నదని దేహిగా సంచారం చేస్తున్నానన్న భావనే లేనటువంటి పూర్ణ పురుషుడు ఆయన. పురుషులలో పురుషుడు, స్త్రీలలో స్త్రీ, బాలులలో బాలుడు, వృద్ధులలో వృద్ధుడు, జ్ఞానవృద్ధుడు ఆయన. కాబట్టి శుకమహాదేవుడి నుంచి శుకము అంటే చిలుక, చిలుక పలుకుల వలె వేదోక్తాలు ఉపనిషన్మూర్తిమంతమైనటువంటి భావాలు అన్నీ కూడా తనకు ఇవ్వబడినటువంటి 7 రోజుల సమయంలోనే ముక్తికి మార్గం అడుగుతున్నాడు పరీక్షన్ మహారాజు. ముక్తికి మార్గం చెప్పటానికి గురువులు ఉన్నారు, కానీ ముక్తి పొందేది ఎవరు అని, ఎలా పొందాలి అని. ఉద్ధరేర్ ఆత్మనాత్మానం, ఎవడి ఆత్మని, ఎవడి జీవితాన్ని, ఎవడి బతుకుని, ఎవడి సాధనని, ఎవడి అంతరంగ శోధనని వాడే నిర్ణయించుకోవాలి, సాధన చేయాలి, శోధన చేయాలి, సాధనాంతంలో సానందంగా జీవితాన్ని పరిసమాప్తం చేసుకోవాలి. పరిసమాప్తం అంటే కథ ముగించటం కాదు, కథని పరమేశ్వరుడితో కలుపుకోవటం. ఇంతకాలంగా మన కథ వేరు, ఆయన కథ వేరు అనుకొని ఆయన పుస్తకాన్ని పారాయణం చేసి ముక్తొచ్చేస్తుంది అనుకుంటాం. మన జీవితాన్ని కూడా పారాయణం చేయాలి, ఎందుకంటే ఇది మామూలు జన్మేం కాదుగా. మరి పరీక్షన్ మహారాజు ఎటువంటి వంశంలో పుట్టాడు, నువ్వు ఇంకా 7 రోజుల్లో పోతావు అని చెబితే పోతే పోతాను కానీ ముక్తికి మార్గం ఏమిటో చెప్పండి అని అడిగాడే, ఎంత ధీశాలి. అహల్య కూడా శాప విమోచనం అడగలేదామె. నువ్వు రాయి కా అంటే గౌతమ మహర్షి నామె అడిగింది, రాయిని అవుతా కానీ మోహం పోతుందా, రాయినైనా మోహం పోదా పోతుందా అని అడిగింది. అది ఉత్తమోత్తమైన ప్రశ్న, ధార్మికమైన ప్రశ్న. ధర్మశాస్త్రం ఎరిగిన గౌతముడు అన్నాడు, రాయివైనా మోహం పోదు, రామచంద్రుడు వచ్చి తాకితే మోహం పోతుంది అన్నాడు. మరి జగన్మోహన మంగళ స్వరూపుడైన రామచంద్ర ప్రభువు రావటమేమిటి, ఒక స్త్రీమూర్తిని తాకటమేమిటి, తాకిన మరుక్షణం ఆమెకి మోహ నిర్మూలనం కావటం ఏమిటంటే పరపురుష స్పర్శ కాదు కావలసింది, పరమ పురుష స్పర్శ కావాలి. అందుకనే భగవంతుణ్ణి తాకాలి, దర్శన స్పర్శన సంభాషణ అని ఎందుకన్నారంటే అసలు ముందు పరమేశ్వరుని చూడాలి, సాకారంగానో సగుణంగానో నిరాకారంగానో నిర్గుణ పరబ్రహ్మతత్వంగానో ముందు చూడాలి. చూసి చాలనుకోవటానికి వీల్లేదు. ఎప్పుడైనా ఆయన్ని తాకే ప్రయత్నం చేయాలి. ఎందుకు చేయాలి అంటే, పరమేశ్వరుడు పంచభౌతిక దేహాన్ని తీసుకుని వచ్చినా ప్రత్య అణువులోనూ పరమాత్మ శక్తిని నిబిడీకృతం చేసుకుని ఉన్నాడు గనక ఆ స్పర్శానుభవంలో ఎవరెవరికి ఏం కావాలో దొరుకుతుంది గనక. నిన్న చెప్పుకున్నట్లుగా ఆ స్పర్శ అంటే అదొక దేహం, 14వ దేహం అది, అది 14వ లోకం, కింపురుష లోకం అని దానికి పేరు. ఆ కింపురుష స్పర్శ ఎప్పుడైతే మహాత్ముడిని మనం తాకుతామో మనకు ఏర్పడినటువంటి జన్మాది అపాయాలన్నీ నశిస్తాయి. కార్మికమైనటువంటి దుష్ట పరిణామాలు ఏదన్నా గనక ఉన్నట్లయితే అవి తొలగిపోతాయి. దుఃఖంతో మగ్నమైనటువంటి మనస్సు ఉన్నట్లయితే పరమాత్మ యందు అదే మనస్సు నిమగ్నమవుతుంది. ఇక్కడ మగ్నమవుతుంది, అక్కడ నిమగ్నమవుతుంది. కాబట్టి సంభాషణ కూడా కోరుకోవాలి. ఎప్పుడన్నా ఒక్క పలకరింపుకి నోచుకోవాలి. ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే మహాత్ముడి యొక్క వాక్కు శుద్ధవాక్కు, శుద్ధవాక్కే కాదు వశ్యవాక్కు అన్నదవుతుంది. ఏమంటే అవుతుంది అని, ఆయన ఏమంటే అది అవుతుంది. మనకేం కావాలో అడిగితే అది అవుతుంది, అంతకంటే ఏం కావాలి. కాబట్టి దర్శన స్పర్శన సంభాషణాది స్థితులన్నీ కూడా ఈ వైరాగ్య భూమికలో నిన్న దేవహుతి తన తల్లికి కపిలుడు బోధ చేశాడు. ఆత్మ అంటే ఏమిటి ఒక పార్శ్వం, కాలం అంటే ఏమిటి రెండో పార్శ్వం, మోక్షం అంటే ఏమిటి మూడో పార్శ్వం, భక్తి అంటే ఏమిటి నాలుగో పార్శ్వం, అనేక విధాల తల్లికి ఉపదేశం చేశాడు. అయితే ఇవాళ పరీక్షన్ మహారాజు అడుగుతున్నాడు, అయ్యా హరినామ సంకీర్తనంతో హరినామ గాథా శ్రవణంతో మనస్సు ఆనందరంజితం అవుతున్నది, అయితే పరమశివుడి సంగతులు ఏమన్నా ఉన్నాయా? భాగవతం అంటే కృష్ణుడి కథే అనుకుంటాం, ద్వైతంలో కృష్ణుడి కథే, అద్వైతంలో అది శివకేశవ కథ. ఆ శివకేశవ కథలో శివుడు భిన్నం కాదు, కేశవుడు భిన్నం కాదు, వీరిద్దరికంటే నిజానికి బ్రహ్మ కూడా భిన్నం కాదు. బ్రహ్మ ఆలోచన, శివుడు ఆచరణ, విష్ణువు ఆదరణ. ఈ మూడింటిని కూడా సమన్వయం చేసుకోవాలి. మనకి ఇవ్వబడినటువంటి జీవితం, ఇక్కడ ఎన్నాళ్ళున్నా ఎన్నేళ్లున్నా ఇవ్వబడినటువంటి జీవితం అంతా విష్ణుమయం కావాలి. ప్రాణం నిర్గమించేటువంటి ఆ మహత్తరమైనటువంటి వేళ, మనం ప్రాణం వదిలిపెట్టేటువంటి వేళ, అది దివ్యమైనటువంటి క్షణంగా భావన చేస్తే అక్కడ సదాశివుడి యొక్క రూపాన్ని, నామాన్ని, భావాన్ని, తత్వాన్ని అన్నింటినీ కూడా మననం చేస్తూ ఉండాలి ఆ క్షణాన. ఇక బ్రహ్మ నిత్య సంకల్పుడు, ఆయన ఆలోచన లేనిది ఎక్కడ. మానవ మేధలో, మేధ కంటే మనకున్నటువంటి బ్రెయిన్ సెల్స్లో నిజానికి ఒక సెకండ్కి 6,000 ఆలోచనలు పుట్టించగలిగిన శక్తివంతమైన సాధనం మన బ్రెయిన్. దానిలో మనం వాడుతున్నది 0.005%. 0.005% కనుక వాడితే వాడికి భారతరత్నం ఇస్తున్నాం. అంటే భారతరత్నం వచ్చిన వాడి మేధ ఎంత వాడబడిందంటే 0.005. మరి మిగతా అంతా ఏం చేద్దాం? ఇదంతా ప్రాపంచికమైనటువంటి ఉపయోగం, వినియోగం. మిగతాదంతా పరమేశ్వరుడి యందు సంస్థితమై, నిశ్చలమై, నిర్మలమై, నిరామయమై, నికేతనమై, నిరంజనమై, నిష్టమై ఉండాలి కనుక ఆ పరమోత్కృష్ట సాధన మార్గమే అధ్యాత్మ యోగ మార్గం. అధ్యాత్మ మార్గాన్ని అంటే అధ్యాత్మ విద్యని యోగ మార్గాన్ని సమన్వయం చేశాడు కపిల దేవుడు, కపిల మహాముని, కపిల ఋషి. ఆయన మహాముని, మహర్షి, దైవాంశ సంభూతుడు, సాక్షాత్తు శ్రీహరే కపిలుడుగా పుట్టాడు గనక ఆ శ్రీహరే కపిలుడై, ఆ కపిలుడే దత్తాత్రేయుడై, ఆ దత్తాత్రేయుడే శ్రీ వెంకటేశ్వర స్వామి అయి ఈ కలియుగానికి ఒక పోషక కర్తగా నిలబడిపోయినాడు గనక అటువంటి ప్రాతస్మరణీయమైనటువంటి దేవీదేవతా స్వరూపాలని, శక్తివంతమైనటువంటి వారి యొక్క భావనా స్థితిని అన్ని వేళలా మనం చక్కగా అనుష్ఠానం చేస్తూ అనుభవిస్తూ, అనుభవిస్తున్న దాని వలన ఆనందాన్ని పొందుతూ, ఆ ఆనందం వలన శాంతిని పొందుతూ, ఆ శాంతి వలన పరమశాంతిని పొందుతూ జీవితాన్ని గడపాలి. అయితే ఇవాళ ఒక డిఫరెంట్ డైనమిక్స్లో తీసుకెళ్తున్నాడు శుకుడు. ఆ డిఫరెంట్ డైనమిక్స్ ఏమిటంటే, పరీక్షన్ మహారాజుకి ఇప్పుడు ఆత్మ ఎరిగి, ముక్తి ఎరిగి, మోక్షం ఎరిగి, కాలం ఎరిగి, జ్ఞానం ఎరిగి, భక్తి ఎరిగిన వాడికి ఇంకా ఏం కావాలి అని అప్పుడు అడిగాడు ఆయన. శివుడిని గురించిన కథ ఏదైనా, శివశక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు అర్ధనారీశ్వర తత్వంలో జరిగిన ఒక అద్భుతమైన గాథ ఏదన్నా ఉంటే చెప్పవయ్యా, హరినామ సంకీర్తనంతో మనస్సు చల్లబడింది. కానీ పరమశివుడు ఏం చేశాడు ఈ జగత్తులో అంటే ఆయనకి ఆనందం కలిగింది. సుఖదేవుడికి ఆయనకి శివుడైనా ఒకటే, విష్ణువైనా ఒకటే. కనుక ఆయన ఏమన్నాడంటే ఇవాళ నీకు వీరభద్ర విజయం చెప్తానన్నాడు. వీరభద్ర విజయం ఎందుకు చెప్పాడు? పరీక్షన్ మహారాజుకి అప్పుడు ఏం ఉపయోగం వీరభద్ర విజయం? ఊరికే అశ్శరభ శరభ అని ఎగిరాడా, గంతులేశాడా, తాండవ నృత్యం చేశాడా? అంటే లౌకికమైనటువంటి జీవితం గడిపేటువంటి సాధకుడికి వీరభద్ర విజయంలో కొన్ని సూచనలున్నాయి, ప్రధానంగా స్త్రీమూర్తులకి, అందున ప్రధానంగా పెళ్లి చేసుకున్నటువంటి పిల్లలకి, పెద్దలకి. నిన్న అనుకున్నాం, ఎప్పుడూ అనుకుంటాం, భగవంతుడి యొక్క భద్రమైన స్థానం భక్తుడి యొక్క హృదయమేనని, స్త్రీకి పరమానందం కలిగించేది తన పుట్టిల్లేనని. ఎంత తనకి సొంత అష్ట ఐశ్వర్యాలున్నా, ఎంత హాయిగా జీవితం చల్లగా గడిచిపోతున్నా, తన పుట్టింట అది పూరిపాకైనా సరే, నిన్ననే చెప్పుకున్నాం, అక్కడ హాయిగా ఉంటుంది అంటుంది. మరి ఏమి హాయి ఉన్నది, ఎందుకున్నది అంటే అక్కడ సంపూర్ణమైనటువంటి మలినము లేనటువంటి ప్రేమ దొరుకుతుంది గనక. ఈ మాలిన్యం లేని ప్రేమ కేవలం స్త్రీకే కాదు, పురుషుడికి కూడా కావాలి. పురుషుడు ఎక్కడ పొందుతాడంటే సహధర్మచారిణి యొక్క ధర్మ వర్తనంలో నుంచి ఆనందాన్ని పొందుతాడు. తాను చేస్తున్నటువంటి సాధనలో తనకు ఆ భర్త సహకరించినా సహకరించకపోయినా భార్య అడ్డు రాకుండా ఉంటే చాలు. స్వామి అంటారు, ఏం పని చేశాము కాదు, ఎంత చేశాం కాదు, చేస్తున్న వాడికి అడ్డం వెళ్ళకపోతే అసలు అన్ని సేవల కంటే ఉత్తమమైన సేవ అన్నారు స్వామి. అది ఎందుకంటే మంచి పని చేద్దామంటే అడ్డం వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, జరగకుండా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు, అదే పనిలో ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఇది లోకం, లోకాన్ని వీడి రసం లేదు. లోకాతీతమైనటువంటి ఒక భావన ఆంతరంగిక స్థితే కానీ అధివాస్తవికమైన అబ్సల్యూట్ రియాలిటీ ఏది అంటే ఇదిగో మనం గడుపుతున్నటువంటి జీవితం, దీన్ని మించి మరొకటి లేదు. మిగతావన్నీ ఊహలే, మిగతావన్నీ ఆలోచనలే, అట్లా ఉండవచ్చు ఇట్లా ఉండవచ్చు అని అనుకోవటమే. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా ఉన్న వాస్తవం ఏమిటంటే నువ్వు తెల్లవారి నిద్రలేచినప్పటి నుంచి రాత్రి వరకు పడుకొని జీవించేటువంటి ఆ జీవితమే వాస్తవం గనక. ఇక్కడ అమ్మవారు అంటే పార్వతీదేవి ఓ రోజున హాయిగా పరమేశ్వర రాశ్యంలో అప్పటిదాకా చక్కగా ఇద్దరు కలిసి ప్రదోష వేళ అంటే సాయం సంధ్య వేళ, మనం హంసానంది వాడుకునేటువంటి వేళ అన్నమాట ఇకపై, ఆ హంసానంది వాడుతున్నప్పుడు ఈ రెండు పరమహంసలు కలిసి ఆనందిస్తూ లాస్యం చేసినాయి. తాండవం శివుడు ప్రళయకాలంలోనే చేస్తాడు, లాస్యం మాత్రం ప్రతిరోజు పొద్దున సాయంత్రం చేస్తాడు. లాస్యం చేసేది అమ్మవారిని తరణించి బయటకు తీసి తనలో నుంచి విడివడినటువంటి అమ్మవారితో అడుగులో అడుగు వేస్తూ లాస్యం చేస్తాడు. లలితంగా అలతి అలతి పదాలతో నెమ్మదిగా గంభీరంగా చేస్తాడు. అప్పుడు సృష్టి ఆరంభ వేళ, అప్పుడే సూర్యుడు ఉదయించేటువంటి వేళ, జ్ఞానభాస్కరుడు ఈ జగత్తుని ఆవేశించేటువంటి వేళ, అది ప్రప్రథమ ప్రదోష వేళ, అది పొద్దున పూట ఉంటుంది. సాయంత్రం జరిగేది సంధ్యా సమయంలో కూడా శివుడు లాస్యం చేస్తాడు, ఇలాగే మళ్ళీ అమ్మవారితో చేస్తాడు. అక్కడ ఈ గడిచినటువంటి జాగ్రత్త అవస్థ అంతా అయి ఇక నిద్రావస్థలోకి, రెండో అవస్థలోకి వెళ్లే సంధ్యా సమయం, అది ఒక జంక్షన్ కాబట్టి అక్కడ శివుడు అమ్మవారితో మళ్ళీ లాస్యంగా చేస్తాడు. ఆ లాస్యంలో కైలాసంలో ఉన్నటువంటి అమ్మవారు, అయ్యవారు, కైలాసం, నంది, చంద్రుడు, భృంగి వీళ్ళందరూ కూడా తెల్లగా, ప్రమథ గణాలు మొత్తం కూడా తెల్లటి రంగులో వికాసమానం చెంది ఉంటారు. ఆ తెల్లటి రంగు శుద్ధ చైతన్యానికి గుర్తు. ఆ శుద్ధ చైతన్యంలో ఏర్పడేటువంటి కదలికలు మెదలికల వలన పరమ ప్రకృతి కూడా సంధ్యోపాసన చేసుకుంటుంది. మనకు తెలియకుండా మనమంటే ఎరిగి చేస్తాం, చెట్లున్నాయి, పుట్టలున్నాయి, పాములున్నాయి, అడవంతా అనేకమైనటువంటి వస్తుజాలాలున్నాయి, వాటికే ఉపాసన లేదా అంటే పరమ ప్రకృతితో తాదాత్మ్యం చెంది ఆ పరిపూర్ణ ఆనంద వైభోగ స్థితిలో సంచారం చేస్తూ ఉంటాయి గనక, ఆ పరిపూర్ణమైన ఆనంద తారక స్థితిని అనుభవించటానికి జీవుడిని సమాయత్తం చేస్తాయి. అది రెండవ ప్రదోష పూజ. కంచివారు కానీ, శృంగేరి భారతీ స్వామి వారు కానీ పొద్దున సాయంత్రం చేసేటువంటి ఆ ప్రదోష పూజ అంటే ఇదే. అంటే అక్కడ అమ్మవారిని లలితంగాను అయ్యవారిని సౌమ్యమూర్తిగాను రుద్రమూర్తిగా కాక లాస్యమూర్తిగా ఉపాసన చేసేటువంటి దివ్యమైనటువంటి మధుర క్షణాలు గనక ఆ మధుర దివ్య క్షణాలలో పరమేశ్వరుడు లాస్యమూర్తిగా ఉన్నాడు. అటువంటి వేళ అంటే ఆ ప్రదోష వేళ అయ్యవారితో కలిసి లాస్యం పూర్తి చేసింది, చేసి హైగా కూర్చుంది స్థిమితంగా. మరి శివుడు ఏం చేశాడయ్యా, లాస్యం ఒక బహిరంగ ప్రదర్శన. అందుకని అరుణాచలంలో రమణ మహర్షిని చిదంబరం నుంచి వచ్చి చాలామంది భక్తులు ఆయన్ని ఒక్కసారి మా చిదంబరానికి రమ్మనమని ఆహ్వానం చేశారు, పిలిచారు. భగవాన్ మేమంతా వస్తున్నాం, మీరు కూడా ఒక్కసారి మా చిదంబరం రండి నటరాజాలయానికి అన్నారు. ఆయన అరుణాచల మణిమాలలో ఓ మాట చెప్తారు, అచలుడయ్యు అంటే చలించటానికి వీలు లేనివాడైనప్పటికి కూడా చిదంబరంలో శివకామసుందరితో అడుగు తడబడుతూ వేస్తున్నాడయ్యా. ఇక్కడ అరుణాచలంలో అమ్మవారు అయ్యవారు ఒకటై అది అరుణాచలమై అచలమై స్థిమితమై ఉన్నదయ్యా. స్థిమితమై ఉన్నటువంటి పరమాత్మతత్వంలో హృదయాన్ని నిలకడ చెందించుకోవాలి కానీ లాస్యంతో మనకేం పని అన్నారు. అంటే జ్ఞానికి మనస్సు అచలం కావాలి, అరుణం కావాలి. రుణం ఏ రకమైన బంధనాలేని స్థితికి జీవుడు వెళ్ళాలి. కనుకనే నా రుణాన చల అరుణాచల, రుణం లేదు అక్కడికి వెళితే. అలాగే స్మరణం చేస్తేనే పరముక్తి లభిస్తుంది అరుణాచల క్షేత్రంలో. అందుకనే కాశీలో మరణించటం కన్నా తిరువయూరులో జన్మ ఎత్తటం కన్నా చిదంబరంలో నటరాజ దర్శనం కన్నా స్మరణాత్ ఒక్కసారి అరుణాచల శివ అన్నట్లయితే పరముక్తి లభిస్తుంది. స్మరణ మాత్రముననే పరముక్తి ఫలద అరుణామృత కరుణామృత జలధి అరుణాచలమిది అన్నారు రమణ మహర్షి. కావ్యకంఠులు ఆశ్చర్యపోయినారు, ఇంత అందమైన తెలుగు ఎప్పుడు రాయగలిగారు, భగవాన్ ఎక్కడ నేర్చుకున్నారు అని. ఏమన్నప్పా ఎవరో రాయించారు, నేను రాశానన్నారు. అంటే కరుణాసముద్రమే అరుణాచలమైంది అని. మన మనస్సును కూడా భాగవత శ్రవణ పానం తర్వాత, ఈ శ్రవణం వినోదం కాకూడదు, శ్రవణం అమృతపానం చేసినట్లుగా చేయాలి. ఎందుకంటే అన్ని యోగాలలోనూ శ్రవణ యోగం కూడా చాలా గొప్పది. ఇది ధ్యానం కంటే 1000 రెట్లు గొప్పది. నీలో నీవు ఉండి నీ ఆలోచనని నీవు తెంపుకుంటూ దానితో మనోవ్యాపారం చేస్తూ కొన్ని గంటలు గడిపే కంటే ఉన్న కొద్ది క్షణాలలో పరమాత్మ యొక్క దివ్య తత్వాన్ని గనక నీవు చక్కగా అర్థం చేసుకోగలిగినట్లయితే అది పూర్ణమైనటువంటి ముక్తికి దారితీస్తుంది. అందుకనే స్మరణ మాత్రమునని నువ్వు స్మరిస్తూ ఉండగానే పరముక్తి లభిస్తుంది. ముక్తి వేరు, మళ్ళీ పరముక్తి వేరు. ముక్తి అంటే నిన్న కపిలుడు చెప్పాడు, ముక్తి అంటే మోక్షం అంటే స్వామి ఏం చెప్పారు, మోహక్షయమే మోక్షమని. అట్లా ఎవరేం చెప్పినా పరముక్తి అంటే ఇక పునరావృత్తి రహితమైనటువంటి ఒక దివ్య జీవనం కలుగుతుంది, మళ్ళీ జన్మ ఎత్తడం అంటూ ఉండదు. దానిని మించినటువంటిది మరొకటి లేదు గనక ముక్తి వచ్చేదాకా జీవుడు జన్మ ఎత్తుతాడని అనుకున్నాం. ఎన్ని జన్మలు ఎత్తుతాడంటే ముక్తి వచ్చేదాకా. ముక్తి ఎప్పుడు వస్తుందయ్యా, నువ్వు ఎత్తిన ప్రతి జన్మని కూడా పరమాత్మ యందు మగ్నం చేసి నిమగ్నం చేసి లగ్నం చేసి పరమాత్మ యొక్క దివ్య కాంతులని నీ శరీర మనోబుద్ధి కాంతులుగా గనక మార్చుకున్నట్టయితే, నీవు తేజోమయుడిగా గనక విరాజిల్లినట్లయితే ఈ ప్రపంచంలో 3 అవస్థలున్నాయి. ఒకటి జాగ్రత్త అవస్థ, ప్రపంచంతో ఉంటాం, ఈ విశ్వంతో కూడి ఉంటాం. అప్పుడు మనకి ఇవ్వబడిన పేరు విశ్వుడు. సాయంత్రం ఈ జాగ్రత్త అవస్థ అలసి జగద్వ్యాపారం నుంచి విముక్తమై పడుకుంటాం. పడుకున్నప్పుడు సూక్ష్మ శరీరం పనిచేస్తూ ఉంటుంది, అది నిద్రావస్థ అన్నాం. ఆ నిద్రావస్థలో మన పేరు తేజస్సుడు, విశ్వుడు తేజస్సుడు. కాబట్టి 3వదైనటువంటి సుషుప్తిలో ప్రాజ్ఞత్వం ఉంటుంది, ప్రజ్ఞ ఉంటుంది, స్థిమితత్వం ఉంటుంది. ఈ 3 మనకు ఇవ్వబడినటువంటి అవస్థలకు సంబంధించిన పేర్లు. ఇలాగే ఈ అవస్థలన్నీ దాటినటువంటి అమ్మవారు గౌరవర్ణంలో ఉన్న గౌరీదేవి. గౌరవర్ణం తెలుపుని వీట్ కలర్ అంటామే, గోధుమ వర్ణాన్ని కలిగి ఉంటుంది. ఆ అమ్మవారు అయ్యవారి దగ్గర కూర్చొనుంది. లాస్యం నుంచి అమ్మవారు విడిపోయిన తర్వాత తాను విడిగా ఒక దేహంగా ఉన్నప్పుడు, అంటే మనం అనుకుంటాం ఎంత పై ఎత్తుకు వెళ్ళినా ఎంత లోతులకు వెళ్ళినా మళ్ళీ ప్రపంచంలోకి రావాలి అనుకున్నప్పుడు వినేటప్పుడు ఆ స్థితి వేరు, మళ్ళీ ప్రపంచం ఉందిగా, అది కాదనటానికి లేదు. మళ్ళీ ప్రపంచం ఉంది, మళ్ళీ ఉద్యోగం ఉంది, మళ్ళీ డబ్బు ఉంది, మళ్ళీ జబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి దీంట్లోకి రావలసిందే. ఈ అమ్మవారు కూడా లాస్యం నుంచి బయటపడ్డప్పుడు అయ్యవారు ఏం చేస్తున్నారయ్య అంటే, సంధ్యాకాలం అయింది, సంధ్యా సమయంలో అయ్యవారు తనతో తాను కూడి ఉన్నాడు. ధ్యానముద్రాంకితమైన స్థితిలో పరమశివుడు ఉన్నాడు. తనతో తాను కూడి ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఏం జరుగుతున్నదో ఆయనకి లక్ష్యం లేదు, అక్కరలేదు. ఏది జరగని ఏది పోని ఆయనకి దాని ప్రమేయం లేదు, జాగ్రత్త అవస్థలోనూ లేదు. కాకపోతే కొంత స్పృహ ఉన్నది, నిద్రావస్థలో అసలు లేదు. కానీ నిద్రకి జాగ్రత్త అవస్థకి మధ్యలో ఉన్నటువంటి ఈ సంధ్యోపాసనా సమయంలో అయ్యవారు హాయిగా కూర్చొని ఉన్నారు, ధ్యానంలో ఉన్నారు. ధ్యానం నుంచి ఆయన బయటకు రావాలి. ఎందుకు రావాలి? అమ్మవారు ఏదో ఒక దృశ్యాన్ని చూస్తున్నది ఆకాశంలో. మామూలుగా కంటే ఆ రోజున ఆకాశం వెలిగిపోతున్నది. ఆకాశంలో ఏదో ఒక కలకరం బయలుదేరింది, కలవరం బయలుదేరింది. ఆ కలవరము కలత అంతా కూడా ఆనందంతో కూడిన కలతగా ఉంది. ఏదో ఒక గొప్ప దృశ్యాన్ని చూడటానికి వెళ్ళబోతున్నట్లుగా, గొప్ప అనుభవం కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఆ వెళుతున్న వారంతా కైలాసాన్ని దాటి వెళుతూ ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తున్నది అమ్మవారు. ఎలా వెళుతున్నారంటే దంపతులుగా వెళుతున్నారు. ఒకళ్ళకొకళ్ళతో మాట్లాడుకుంటూ వెళుతున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారంటే, దక్షుడు అనేటువంటి వాడు భూలోకంలో ఒక యజ్ఞం చేస్తున్నాడట. ఆ యజ్ఞం నిజానికి అది సత్రయాగం. ఆ సత్రయాగం వాజపేయ యజ్ఞం అని చేస్తున్నాడు. వాజపేయ యజ్ఞంలో అప్పటికే వాడు మదాంధుడై ఉన్నాడు. వాడి కథ అంతా మనకు తెలుసు. ఒకసారి వాడు యజ్ఞానికి వెళితే బ్రహ్మ విష్ణువుతో సహా అందరూ లేచి వాడికి సాదరంగా స్వాగతం పలికారు, పలకరించారంతా. నువ్వు ఇంతటి వాడు అంతటి వాడు అన్నారు. ఇవో ఇట్లాగే ఈయనకి నిమిషానికోసారి ధ్యానంలో ఉండిపోయే శివుడు పరాకుపడ్డాడు. వాడు వచ్చినట్టేనా గుర్తించలే, నా అంతటి వాడు వస్తే గుర్తించవని శివుడికి శాపం పెట్టాడు. నీకు అసలు యాగభాగమే అందకుండుగా కానాడు. కాబట్టి శాపగ్రస్తుడైనటువంటి, అంటే అందింది అందలేదు యజ్ఞభాగం పక్కన పెడితే శివుడు అట్లా ఉన్నాడు, ఈ యాగంతో సంబంధం లేదు. ఎందుకు లేదు అంటే, యజ్ఞంలో భాగానికి అర్హత లేనివాడు కనుక దక్షుడు కూడా ఆయన యజ్ఞానికి పిలవలేదు కనుక శివుడు వెళ్ళలేదు. మరి బ్రహ్మ విష్ణువులు వెళ్ళారా? వెళ్ళారు. భృగు మహర్షి వెళ్ళాడు. మిగతా కొంతమంది మహర్షులంతా వెళ్ళారు. ఈ వెళ్ళిన మహర్షులంతా ఎవరయ్యా అంటే, శివుడికి అవమానం జరిగినటువంటి రోజున దానిలో ఉన్నటువంటి వారు. ఇందులో రెండున్నాయి ప్రపంచంలో. చెడు పని చెయ్యనేకూడదు, అది ప్రాథమికం. చెడు పని జరుగుతూ ఉన్నప్పుడు దానిని ఆపకుండా ఉండకూడదు, అది రెండవది. ఏదైనా ప్రపంచంలో ఇలాంటి చాలా జరుగుతాయి, మనకెందుకని వెళ్ళిపోను కూడదు. ఇంటర్ఫీన్ కాకూడదు కానీ ఇన్వాల్వ్ కాకూడదు. కానీ ఎక్కడో ఒక చోట ఇంటరాక్ట్ కావాలి, అది అవసరం. వాడికి చెప్పాలి, ఇది జరుగుతున్న విధానం మంచిది కాదు అని చెప్పాలి. అంతే, ఆ బాధ్యత అయిపోతుంది. అయితే శివుడు ఇక్కడ నిమిత్త మాత్రంగా ఉన్నాడు, వాళ్ళెవరు లేరు. ఆయన సరేలే, నువ్వు చేసే యజ్ఞంలో ఒక భాగం ఎంత, ఎన్ని కోట్ల యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి, నీ ఒక్కడి నుంచే కదా నాకు రాంది అనుకున్నాడో, పైగా ఆయనకు అక్కరలేదో, అద్వైతమూర్తి గనక ఆయన పట్టించుకోలే. కానీ అమ్మవారు కదా వెళుతూ ఉన్నది. అక్కడ ఒక సహజమైనటువంటి సామాన్య భూలోక స్త్రీ వలె ఈ కథలో వర్ణం జరుగుతుంది. కానీ అక్కడ అమ్మవారైనా సరే అయ్యవారైనా సరే ఇప్పుడే చెప్పుకున్నట్లుగా పాంచభౌతికమైనటువంటి దేహాన్ని ధరించి వచ్చిన అవతారమూర్తి కూడా కోపం లేకపోయినా కోపం నటించాలి. ఇష్టం ఉందో లేదో ఇష్టం ఉన్నట్లు చూపించాలి. అప్పుడప్పుడు నువ్వంటే నాకు ఇష్టం లేదన్నట్లు ఉండాలి. ఇదంతా కూడా అనుభవం కాదు, ఇదంతా అభినయం. ఈ అభినయం ఒక పరమాత్మ అందులో సత్పురుషుడు గనక ఆయన ధ్యానంలో ఉన్నాడు. అమ్మవారి చెవున పడుతున్నది దక్ష ప్రజాపతి. ప్రజాపతి అంటే మామూలు వాడు కాదు, వాడు మహాయజ్ఞాలు చేశాడు, దేవీదేవతల యొక్క దర్శనాన్ని పొందాడు, ఏ మహర్షులు సాధించలేనిది సాధించాడు. కానీ మదించాడు. యమ నియమాదులు లేనటువంటి స్థితిలో ఇంద్రియాలకు లోబడి ఉన్నాడు గనక ఈ దక్షత కలిగిన వాడు గనక దక్షుడైనాడు. సరే, దక్ష ప్రజాపతి నా తండ్రి యజ్ఞం చేస్తున్నాడు, నేను వెళ్ళాలి అనుకున్నది. ఈయన ధ్యానంలో నుంచి బయటపడ్డు. ఏదన్నా కన్ను తెరిచి తన వైపు చూస్తే మా ఇంటికి వెళ్ళొస్తానని చెప్పచ్చు. ఆయన చాలా ఇండిఫరెంట్గా స్వాత్మానంద స్థితిలో తనలో తాను కూరుకుపోయి ఉన్నాడు. ఎక్కడో ఉన్నాడు ఆయన. సరే, దేనికైనా సమయం రావాలి, యోగం కలవాలి. ఆ క్షణం వచ్చింది, ఆ కాలిక క్షణం వచ్చినప్పుడు అంటే కాలంతో కూడిన క్షణం రావాలి. అన్ని క్షణాలు మనవి కావు, అన్ని క్షణాలు మనవి కాకుండాను కావు. కానీ మనకు యోగించేవి, మనకు లాభించేవి, మనల్ని ఒక అనుభవానికి గురి చేసేటువంటివే. దానిని అది చాలా చెడ్డ రోజు అంటాం. ఏం చెడ్డ రోజు లేదు, మంచి రోజు, అది ఒక రోజు. ఆ రోజులో ఆ యోగాన్ని మనం అనుభవించాలి, అనుభవించేశాం. దాన్ని అద్వైత స్థితిలో పూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక స్థాయిలో విచారణ చేయాలి. అప్పుడు ఆయన ఎప్పుడైతే కళ్ళు తెరిచి అమ్మవారు ఎక్కడున్నది అని చూసుకుంటే ఆమె చాలా ఆనందంగా ఉంది. ఎందుకున్నదంటే ఎదురు చూస్తూ ఉన్నది. ఈయన ఎప్పుడు కన్ను తెరుస్తాడా, ఓ మాట అడుగుదాము అని తెరిచాడు. కన్ను తెరవగానే ఇంకా ఆలస్యం చేయలేమే, మళ్ళీ ఎప్పుడు కన్ను మూసుకున్న వాళ్ళు గంట పోతుంది. కాబట్టి వెంటనే ఏమన్నదంటే, ఇదిగో చూస్తున్నారు కదా అంది. ఏముంది, ఆయన అప్పటిదాకా ఏం చుట్టలే, ఏం జరుగుతున్నది అన్నాడు. అడుగు, అందరూ వెళుతున్నారు, వాళ్ళ కాలి అందియల యొక్క మూత ఆకాశంలో నుంచి మేఘ గర్జనలాగా వినిపించటం లేదా, అనేకమైనటువంటి మాటలన్నీ కూడా శుద్ధ చైతన్యంలో నుంచి రావటం లేదా, నిర్మమమైనటువంటి ఆకాశం అంతా ఈ వ్యక్తులతో సమూహాలతో నిండిపోలేదా, పరమేశ్వర ఒక్కసారి గమనించు అన్నది. నువ్వు గమనించావు కదా ఏం జరుగుతున్నది అన్నాడు. దక్ష ప్రజాపతి నా తండ్రి యజ్ఞం చేస్తున్నాడు, వాజపేయ యజ్ఞం, అది చూసి రావాలి అన్నది. అనగానే ఆయన ఒక్కసారి వెనక్కి తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడంటే జరగబోయేది ఆయనకు తెలుసు, జరిగినది ఆయనకు తెలుసు. దక్ష శాపంలో ఉన్నాడు, ఆయన శపింపబడ్డాడు శివుడు. ఒక నిమిషం అయిన తర్వాత వాళ్ళు ఇద్దరిద్దరుగా వెళుతున్నారు కదా, వాళ్ళని వెళ్ళని అన్నాడు ఆయన. అందుకే మీరు కూడా నాతో రండి అని. పైగా ఎక్కడికి వెళుతున్నా, మా వాళ్ళింటికే, మా వాళ్ళింటికంటే మీ మామగారింటికి అన్నది చాలా తెలివిగా. మీ మామగారింటికి వెళ్తామంటే మామగారు ఒకడు ఉన్నట్టు, వాడి దగ్గరికి వాడి మీద అల్లుడికి ప్రేమ ఉన్నట్లు, వాడికి ఏదో ఒక కాస్త ఆధిక్యం ఇచ్చింది. మా ఇంటికే వెళతానంటే నీ ఇంటి నువ్వు అంటాడు. అట్లా కాకుండా సామరస్యంగా అడిగితే ఆయన అన్నాడు, ఇలా ఇలా జరిగింది కదా, ఆ యజ్ఞంలో నాకు శాపం ఇవ్వబడింది కదా, యజ్ఞభాగం లేదు కదా అని అన్నప్పుడు ఆ తర్వాత కథంతా మనం చక్కగా పోతనామాచ్యుడి మాటల్లో మనం విందాం. మనం చతుర్థ స్కంధంలోకి ప్రవేశిస్తూ ముగ్గురమ్మలని కూడా మనం రోజు ఉపాసన చేస్తూనే ఉన్నాం. శారదాదేవి గానస్వరూపిణి, సంగీతం సాహిత్యం సమానంగా సమంగా అలంకరించుకున్నటువంటి వాంగ్మయి ఆమె, అలాగే లక్ష్మీదేవి, అలాగే దుర్గా, ఈ మూడు కలిపి పోతనామాచ్యుడు ఉపాసన చేసుకున్నాడు. ఆ పద్యం అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. కాబట్టి ఈ ముగురమ్మలలో ఇవాళ అమ్మవారైనటువంటి పార్వతీదేవి యొక్క కథని ఆయన పార్వతి విషాదం అని కానీ, సతీ దగ్ధయోగం అని కానీ, శివ పరాక్రమం అని కాకుండా శివుడు యొక్క ఒక్క అంశ వస్తేనే ఎట్లా ఉంటుందో, వాడు విజయాన్ని ఎలా సాధిస్తాడో, శివపరమైనటువంటి భావాలని బమ్మెర పోతనామాచ్యుడు సహజమైనటువంటి వాసనతో రామచంద్ర దర్శనం అయినప్పటికీ కూడా విశ్వనాథ వారు అన్నట్టు జీవుని వేదన, జీవుడి యొక్క సంస్కారం, జీవుడి యొక్క ట్రైట్ అండ్ టెండెన్సీ, ఆ రెండు ఉంటాయి. ఆ రెండింటినీ కూడా సమన్వయం చేసుకుని శైవ సాంప్రదాయంలో శైవ భావనతో శివపూర్వకమైనటువంటి ఒకనొక మనస్సుతో ఒక తప్త హృదయంతో దానికి ఆయన పేరు పెట్టాడు వీరభద్ర విజయం అన్నాడు.